My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం జులై 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండి తెర వేల్పులు కార్యక్రమానికి స్వాగతం పలికిస్తోంది మీ భావరాజ్ పద్మిని. గత కొన్ని వారాలుగా మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. 1954లో మన ఎన్టీఆర్ నటించిన మరొక చిత్రం సంఘం. సంఘం సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నందమూరి తారక రామారావు, వైజయంతిమాల, బాలచందర్, అంజలీదేవి, చిత్తూర్ వి నాగయ్య, కేఆర్ చెల్లం చక్రపాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎంవి రామన్ గారు నిర్వహించారు. నిర్మాత ఏవి చెట్టర్ అనేవారు అన్నమాట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చిత్తూర్ వి నాగయ్య. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఎన్టీ రామారావు గారి చిత్రాల గురించి నేనిప్పుడు మీకు చెప్పేస్తాను. భారతదేశంలో 1952 జనవరి 24న ప్రారంభమైన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఏకైక చిత్రం పాతాళ భైరవి. ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు ముంబాయి, న్యూఢిల్లీ, కలకత్తా, మద్రాసు నగరాలలో ఏకకాలంలో జరిగాయి. మల్లీశ్వరి సినిమా 1952 సంవత్సరం బీజింగ్లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో ఈ సినిమాని విడుదల చేశారు. మహామంత్రి తిమ్మరసు చిత్రం 1963లో క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. లవకుశ సినిమా 1964లో జకార్తాలోను, 65లో మాస్కోలోను జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. నర్తనశాల చిత్రం 1964లో జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఉమ్మడి కుటుంబం 1968లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. కంచుకోట సినిమా 1968లో బెర్లిన్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. దేశోద్ధారకులు చిత్రం 1974లో కైరోలో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైనది. 54లో ఎన్టీఆర్ నటించిన మరొక చిత్రం అగ్గిరాముడు. 1954లో తమిళంలో ఎంజి రామచంద్రన్ కథానాయకునిగా మలై కల్లన్ ఒక సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘన విజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో అగ్గిరాముడు అనే సినిమాని తీశారు. బుర్ర కథా పితామహునిగా పేరొందిన షేక్ నాజర్ ప్రదర్శించే బుర్ర కథల్లో అల్లూరి సీతారామరాజు చాలా ప్రాచుర్యం పొందింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ బుర్ర కథని అగ్గిరాముడు సినిమాలో చేర్చారు. అగ్గిరాముడు ఎస్ఎం శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎన్టీ రామారావు భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన 1954 నాటి తెలుగు చలన చిత్రం. జానపదం, చారిత్రకం, పౌరాణికం, సాంఘికం అప్పట్లో సినిమాలకు ఇలాంటి వర్గీకరణే ఉండేది. కానీ అగ్గిరాముడు తర్వాత క్లాస్ సినిమా, మాస్ సినిమా అనే సరికొత్త విభజన మొదలైంది. ఎన్టీఆర్ భానుమతి నటించిన అగ్గిరాముడు చిత్రం నాటి నుంచి నేటి వరకు మాస్ సినిమాలకు ఒక మార్గదర్శి. తెలుగు తెరపై తొలి మాస్ చిత్రం ఇదే. చిన్నప్పుడు తప్పిపోయిన హీరో వేరొక చోట పెరగడం, మేనమామ కూతుర్ని విలన్లు కిడ్నాప్ చేస్తుంటే ఆమెను కాపాడి తన వెంట అడవికి తీసుకువెళ్లడం, విలన్లు చేస్తున్న అకృత్యాలన్నీ హీరో మీదకు రావడం, అగ్గిరాముడుగా మారువేషంలోని హీరో అసలు నిజం నిరూపించి తన నిజాయితీని చాటుకోవడం, ఇది స్థూలంగా ఈ చిత్ర కథ. తమిళ స్క్రిప్టు కరుణానిధి రాస్తే తెలుగు వర్షన్కు మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ రచించారు. తమిళ టైటిల్ మలై కల్లన్. తెలుగు టైటిల్ అగ్గిరాముడు. మొత్తం షూటింగ్ అంతా కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియోలోనే చేశారు. కొన్ని వందల అడుగుల ఎత్తున రోప్వేపై చిత్రీకరణ జరపడం అప్పట్లో ఓ హాట్ టాపిక్. 1954 ఆగస్టు 5 విడుదలైన అగ్గిరాముడుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 22 కేంద్రాల్లో విడుదలైన అగ్గిరాముడు 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆలస్యంగా మరో 7 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడలో సిల్వర్ జూబ్లీ ప్రదర్శితమైనది. పాతాళ భైరవిలో తోటరాముడిగా నేల ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఎన్టీఆర్ కి ఈ అగ్గిరాముడు పాత్ర సరికొత్త మలుపు. రాబిన్హుడ్ తరహా తీరుతెన్నులు గెటప్ ఈజ్ మాస్ ప్రేక్షకులకి కిర్రెక్కించాయి. క్లాస్ మాస్ అనే విభజన ఈ సినిమాతోనే మొదలైంది. నేల బెంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవాలంటే ఏమేం కావాలో అవన్నీ ఇందులో చేర్చారు. కొన్ని పడికట్టు సూత్రాలని బోధించింది ఈ సినిమా. ఇందులో ఎన్టీఆర్ రకరకాల గెటప్స్తో కనపడడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అగ్గిరాముడుగా ఎంత విరోచితంగా కనపడ్డారో అబ్దుల్ రహీంగా అంత కామెడీని మన ఎన్టీఆర్ పలికించారు. అల్లూరి సీతారామరాజు బుర్ర కథ ఎపిసోడ్లో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా కనపడతారు. ఈ సినిమా భానుమతి గారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆమె పాడిన ఎవరురా నీవెవరురా అనే పాట అప్పట్లో పెద్ద హిట్టు. వృత్తిని బట్టి కాదు, వ్యక్తిని బట్టి నీతి నియమాలుంటాయి ఇలాంటి డైలాగులు బాగా పేలాయి. సైలిన్ బోస్ కెమెరా వర్క్ అదరహో అనిపించింది. ఎస్ఎం సుబ్బయ్య నాయుడు మ్యూజిక్ ప్లస్ పాయింటే. దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడళ్లు వింజమూరి సీత వింజమూరి అనసూయ రెండు పాటలకు వరుసలు అందించడం విశేషం. పెరియ నాయకి పాడిన పాలవేరోయి పసరాకు తొక్క పాట ఒకటి కాగా ఏఎం రాజా పాడిన పండిన దొండ పండ పాట మరొకటి. బుర్ర కథతో ప్రపంచ ఖ్యాతి గడించిన నాజర్ ఇందులో అల్లూరి సీతారామరాజు బుర్ర కథను అభినయించారు. నాజర్ నటించిన తొలి చిత్రం ఇదే. ఎంజీఆర్ నటించిన తమిళ వర్షను ఘన విజయం సాధించింది. ఆ ఏడాదే జాతీయ అవార్డులు మొదలయ్యాయి. శ్రీరాములు నాయుడు తమిళ వర్షన్ను కమిటీకి పంపించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారాన్ని ఈ చిత్రం గెలుచుకుంది.
హాయిలే హాయిలే ఊయలే యాలిలే వానరాగాలలో ఏడు గాలిలే చిటపట చినుకుల ఖవాలి సొగసులు సరిగమలవాలి దిక్కులు చిటికలు వేయాలి. తడుముతోంది తడిదిగులే దింపమంది
వణుకుతున్నది ఒంటరి సమయం
సెగలు చిల్లిన తుంతరి పరువం హాయిలే హాయిలే పూయలే వానరాగాలలో చిటపట చిలుకుల ఖవాలి సొగసులు సరిగమలవాలి దిక్కులు చిటికెలు వేయాలి
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వెలుపులు కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం అండి. సినీ పరిశ్రమను అతి దగ్గరగా చూసిన సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ అనేవారు తన అనుభవాలతో సినీ రంగంలోని వివిధ విభాగాలపై బోలెడంత సమాచారంతో సినిమాగా సినిమా అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఎన్టీఆర్ గురించి ఆయన రాసిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. 1977 ఎంజీఆర్ ఈయనతో మాట్లాడుతూ, శ్రీరాములు నాయుడు గారు కోయంబత్తూరులో 1954 తీసిన మలై కళ్ళన్ అనే సినిమాలో నేను భానుమతి గారు నటించాం. దాని తెలుగు వర్షన్ అగ్గిరాముడిలో తమ్ముడు రామారావు నటించారు. కొన్ని సందర్భాల్లో ఆయన మద్రాసు నుంచి సమయానికి రాలేకపోతే స్టంట్ సీన్లో ఆయనకు డూప్గా నటించాను, అదే ఫైట్ చేశాను. సాధారణంగా హీరోలకి డూప్లు ఉంటారు, కానీ ఒక హీరో మరొకరికి డూప్గా చేయడు. కానీ నా తమ్ముడు కోసం నేను డూప్గా చేశాను. నా తమ్ముడు అవుట్డోర్కు వెళితే సినిమా ధ్యాసలో పడి ఆయనకు ఇల్లు భార్యాబిడ్డలు జ్ఞాపకం కూడా రారు. ఓ రోజు ఉదయం రామారావు పెద్ద కూతురు లోకేశ్వరి ఫోన్ చేసింది. పెదనాన్న, మీకు శుభవార్త, నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ విషయం ముందుగా మీకే ఫోన్ చేసి చెప్తున్నాను అంటూ చెప్పింది. లోకమ్మకు మెడిసిన్ చేయాలని ఉంది. మెడికల్ కాలేజీలో సీటు ఇప్పించి చేర్పించింది నేనే. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఉంటే మరుజన్మలో రామారావును నన్ను ఒకే తల్లి బిడ్డలుగా పుట్టించమని కోరుకుని ఉండేవాణ్ణి అన్నారట ఉద్వేగంగా ఎంజీఆర్. హుస్సేన్ సాగర్లో జీబ్రాల్టర్ రాక్ మీద ఎన్టీఆర్ బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పారని అందరికీ తెలిసిందే. విగ్రహాన్ని చెక్కే పనిని గణపతి స్థపతికి అప్పగించారు. ఆయన దేశమంతటా గాలించి వరంగల్ సమీపంలోని రామగిరి కొండ మీద సరైన శిలను కనుగొన్నారు. 1985 బుద్ధ విగ్రహానికి రూపుదిద్దే కార్యక్రమం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా జరిగింది. ముహూర్త సమయానికి శిలపై తొలిసారిగా ఉలిని తాటించడం చెక్కడం చెయ్యాలి. ఎన్టీఆర్ ఉలిని పట్టుకుని ఒడుపుగా ఉంచి దాన్ని తలపై సుతారంగా సుత్తితో మోదారు. ఇది గమనిస్తున్న గణపతి స్థపతి ఆయన పాదాలకు నమస్కరించి, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న మహాశిల్పిలా ఉలిని చేతపట్టారు అని మెచ్చుకున్నారట. మల్లీశ్వరి సినిమాలో హీరో నాగరాజు శిల్పి. ఆ పాత్రకు న్యాయం చేయటానికి 15 మద్రాసు నుండి మహాబలిపురం వెళ్లి అక్కడ శిల్పుల వద్ద తర్ఫీదు పొందాను అని ఎన్టీఆర్ చెప్పారట. 34 క్రితం నేర్చుకున్న పాఠం ఆయన మర్చిపోలేదంటే ఆ పాత్ర పట్ల నటన పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి శ్రద్ధ అటువంటిదని మనం తెలుసుకోవచ్చు. 54 విడుదలైన ఎన్టీఆర్ మరొక చిత్రం పరివర్తన. జనతా ప్రొడక్షన్స్ వారి పరివర్తన చిత్రం సెప్టెంబర్ 1, 1954 విడుదలైంది. ఆనందరావు అంటే మన ఎన్టీ రామారావు చంద్రశేఖరం గారి దత్తపుత్రుడు. లక్షాధికారి అయిన చంద్రశేఖరం గారు చనిపోతూ పసివాడైన ఆనందరావును తన దీవాన్ రామయ్యకు అప్పగించి ఆస్తిని జాగ్రత్తగా కాపాడే బాధ్యతని కూడా అప్పగిస్తాడు. రామయ్య స్వతహాగా మంచివాడవడం చేత దాన ధర్మాలు చేస్తూ విరాళాలు ఇస్తూ పనివారికి ఏటా బోనసులు ఇస్తూ మంచివాడనిపించుకోవడమే కాక 2 లక్షల ఆస్తిని 8 లక్షలు చేస్తాడు. ఆనందరావు పెరిగి పెద్దవాడై ఇంటికి తిరిగి వస్తాడు. రామయ్య అతని ఆస్తిని అతనికి అప్పగిస్తాడు. ఆనందరావు స్వతహాగా తొందరపాటు కలవాడు. అందులో ఒక్కసారిగా ఆస్తి చేజిక్కడంతో అధికార గర్వం ఎక్కువవుతుంది. మొదట్లో రామయ్యపై అతనికి సదభిప్రాయం ఉన్నప్పటికీ ప్రతి వాళ్ళు రామయ్య మంచితనాన్నే నిరంతరము కీర్తిస్తూ ఉండడం సహించలేకపోతాడు. అతనికి చలపతి, పిచ్చయ్య సలహాదారులుగా చేరి రామయ్య మీద లేనిపోనివన్నీ చెబుతుంటారు. దీనికి తోడు రామయ్య ఏటా మామూలుగా పనివారికి ఇస్తున్న బోనస్లు ఆనందరావుతో చెప్పకుండా ఇస్తాడు. ఆనందరావు ఇక మీద ఇవేవి సాగవని చెప్పి రామయ్యను అవమానిస్తాడు. రామయ్య దీవాన్గిరికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాడు. రామయ్యకు సత్యం అంటే నాగేశ్వరరావు, శివం అంటే జూనియర్ నాగేశ్వరరావు గారు అనే ఇద్దరు కొడుకులు, సుందరమ్మ అంటే సావిత్రి అనే కూతురు ఉన్నారు. సత్యం ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి పై చదువుకి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. తండ్రికి ఉద్యోగం పోయినందున డబ్బు లేదు. రామయ్య తాను ఇదివరకు సహాయం చేసిన షావుకార్ల దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతారు. కానీ వారెవ్వరూ అతనికి సహాయం చెయ్యరు. చివరికి చేసేది లేక సత్యం తన చదువుకు ఇదివరలో ఆనందరావు సహాయం చేస్తానన్నాడు కనుక అతని వద్దకు వెళ్ళి అర్థిస్తాడు. ఆనందరావు అవమానించి పంపిస్తాడు. ఈ కష్టాలు భరించలేక రామయ్య మరణిస్తాడు. చెల్లి తమ్ముల పోషణార్థమై సత్యం బస్సు కండక్టర్గా పనిచేస్తుంటాడు. అతని మీద కక్ష కట్టిన ఆనందరావు ఆ బస్ రూట్ కొనేసి సత్యాన్ని డిస్మిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆనందరావు దగ్గర చేరిన దుష్టగ్రహాల్లో ఒకడైన చలపతి సుందరమ్మతో వెకిలి చేష్టలు చేస్తాడు. దీన్ని సహించలేక సత్యం చలపతిని బజార్లో పట్టుకుని తంతాడు. ఆనందరావు పోలీసులకు రిపోర్ట్ చేసి సత్యాన్ని జైల్లో పెట్టిస్తాడు. ఆ తర్వాత సుందరమ్మను, శివంను ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వీధులు పట్టిన సుందరమ్మ, శివం చిరకదారి అయిపోతారు. సుందరమ్మను అన్నదాన సమాజం నడిపే సంజీవయ్య చేరతీసి ఆదరిస్తాడు. అక్కను కనుక్కోలేకపోయిన శివాన్ని బజార్లో బొమ్మలు అమ్ముకుంటూ తిరిగే తాత చేరదీస్తాడు. ఈలోగా ఆనందరావు ఆస్తిపై కన్ను వేసిన సాంబయ్య అనే వారసుడు చలపతిని, పిచ్చయ్యను వశపరుచుకుని వారికి డబ్బిస్తానని ఆశ చూపి వారి సహాయంతో చంద్రశేఖరం గారు ఆనందరావును పెంచుకున్నప్పుడు వ్రాసిన దత్తత డాక్యుమెంట్ అపహరించి కోర్టులో ఆనందరావు ఆస్తికి వారసుడు కాదని, తానే వారసుడునని కేసు పెట్టి గెలుస్తాడు. ఆనందరావు బికారిగా మారి రౌడీల చేత తన్నులు తిని వెరంతో బాధపడుతూ అన్నదాన సమాజానికి చేరుకుంటాడు. సమాజం నడిపే సంజీవయ్య తనకిదివరలో విరాళమిమ్మని అడిగినప్పుడు ఆనందరావు నిరాకరించినప్పటికీ అతన్ని ఆదరిస్తాడు. అక్కడే ఉన్న సుందరమ్మ ఆనందరావుకు పరిచర్యలు చేస్తుంది. ఈలోగా సత్యం జైలు నుండి విడుదలై సమాజంలో తన చెల్లుందని విని అక్కడికి వస్తాడు. మొదట తమ విరోధి అయిన ఆనందరావుకు చెల్లెలు పరిచర్య చేయడం చూసి ఆగ్రహించినప్పటికీ అతనికి పశ్చాత్తాపం కలిగిందని గ్రహించి క్షమిస్తాడు. తర్వాత పోయిన డాక్యుమెంట్ను సంపాదించడానికి ఆనందరావు, సత్యం ఆ రాత్రి పిచ్చయ్య ఇంటికి రహస్యంగా వస్తారు. అక్కడ తన తరపున కొంతమంది రౌడీలతో సాంబయ్య, మరికొంతమంది రౌడీలతో చలపతి, పిచ్చయ్య ఉంటారు. వారి దగ్గర నుండి డాక్యుమెంట్ తస్కరించి ఆనందరావు, సత్యం పారిపోతూ ఉండగా రౌడీలు వెంటబడి పట్టుకుంటారు. గొడవ జరుగుతూ ఉండగా పోలీసులు వచ్చి సాంబయ్య, చలపతి, పిచ్చయ్య ఇతర రౌడీల్ని అరెస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ ఆనందరావుకే దక్కుతుంది. పోయిన ఆస్తి కూడా తిరిగి వస్తుంది. దాన్ని అనుభవించే అర్హత తనకు లేదని ఆస్తిని తనకు ఆశ్రయమిచ్చిన అన్నదాన సమాజానికి రాసిస్తాడు. చనిపోయిన చంద్రశేఖరం, రామయ్యల పరస్పర వాగ్దానాలను చెల్లించడానికి సుందరమ్మను ఆనందరావు వివాహం చేసుకుంటాడు. కథ సుఖాంతమవుతుంది. ఇదండి ఈ చిత్ర కథ. మరొక సినిమా విశేషాలని తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
మధి
ఎన్నో చిత్రాలకు రామారావు గారే దర్శకత్వం వహించి రామారావు గారే నటించారు. అంతేకాదు చిత్ర నిర్మాణం తాలూకు సమస్తమైన బాధ్యతలు కూడా నిర్వహించారు. మరి ఎన్టీఆర్ ను ఎవరో మీ దినచర్య ఎలా ఉంటుంది అని ఒకసారి అడిగారట. అప్పుడాయన ఇలా చెప్పారట, నేను ప్రతిరోజు రాత్రి ఖచ్చితంగా 3 గంటలకు మేల్కొంటాను. అప్పుడు ప్రకృతి, మనుషులు అందరూ నిద్రావస్థలో ఉంటారు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కాలకృత్యాలు ముగించి వచ్చి నా పనిలో కూర్చుంటాను. అప్పటికి 3:30 అవుతుంది. నాలో అంతర్మథనం ప్రారంభమవుతుంది. ఈ మథనం నా జీవితాన్ని గురించి కాదు, కేవలం నటన గురించి, పాత్రల గురించి, వాటి స్వరూప స్వభావాల గురించి ఆలోచిస్తాను. ఆ సమయాన్ని నేను నా ఆలోచన కాలంగా ఎన్నుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే, ఒక విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఒక చిన్న శబ్దాన్ని కూడా నేను భరించలేను. నేను నా ఏకాగ్రతకు భంగం వాటిల్లితే సహించలేను. అందుకే ఆ సమయాన్ని ఎన్నుకున్నాను. సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నాను, నా జీవితాంతం ఆచరిస్తాను. నేను ఒక చిత్రాన్ని నిర్మించదలుచుకున్నప్పుడు, ఆ చిత్రంలో నేనే నటిస్తూ దర్శకత్వం వహించదలుచుకున్నప్పుడు ముందుగా స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసుకుంటాను. పాటలు రాసే విషయంలో, మాటలు రాసే విషయంలో ఆయా రచయితలకు పూర్తి స్వేచ్ఛనిస్తాను. ముందుగా ట్యూన్ కంపోజ్ చేసి తర్వాత పాట రాయించే అలవాటు నాకు లేదు. అలా రాస్తే ఆ పాటలు బాగుంటాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే రచయిత తన స్వేచ్ఛని కోల్పోతారు. కళాకారుడికి నిర్బంధాలు ఉండకూడదు అని నమ్మే మనిషిని నేను. అలా రచయితలు తమ ఇష్ట ప్రకారం స్క్రిప్ట్ అంతా సిద్ధపరిచాక దాన్ని స్వహస్తాలతో తిరగరాసుకుంటాను. అలా రాసినప్పుడు ఆ డైలాగ్ మీద పూర్తి కమాండ్ వచ్చేస్తుంది. మొదటి డైలాగ్ నుంచి చివరి డైలాగ్ వరకు, మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు వివరంగా డైరెక్టర్స్ డైరీ లాంటి పుస్తకం తయారవుతుంది. సెట్ మీదకు వచ్చాక ఆ స్క్రిప్ట్ మార్చే ప్రసక్తే ఉండదు. ఏ ఆర్టిస్ట్లను ఎన్నుకోవాలి, డైలాగ్ ఎలా పలకాలి, ఏ షాట్ ఎలా చిత్రీకరించాలి అనే విషయం మీద ముందుగా నేను నిర్ణయాలు తీసుకుంటాను. నా చిత్రం సెట్స్ మీదకి వెళ్లకముందే మొత్తం చిత్రం నా మనోఫలకం మీద ముద్రితమై ఉంటుంది. అందుకే నా చిత్రానికి నేనే మొదటి ప్రేక్షకుడిని. ఒకవేళ అలా మొత్తం చిత్రాన్ని చూడలేకపోతే ఆ వ్యక్తి దర్శకుడు కాలేడు, అతని పనిలో నైపుణ్యం ఉండదు అంటారు ఎన్టీఆర్ గారు. స్వర్గీయ కేవీ రెడ్డి గారు కథ చెప్పమంటే చెప్పేవారు కాదు. షార్ట్ డివిజన్, సీనిక్ ఆర్డర్ కూడా చెప్పేవారు కాదు. మిస్టర్ రామారావు రీడ్ ది స్క్రిప్ట్ అని పుస్తకం చేతికిచ్చేవారు. ఆ పాత్ర స్వరూప స్వభావాలు, కథ, కావలసిన ఎఫెక్ట్స్ అన్నీ అందులో వివరంగా రాసి ఉండేవి. నా ఉద్దేశంలో అదొక గొప్ప సంప్రదాయం. ఒక ఆర్టిస్ట్కు కథ వినిపించే కంటే అతని చేత పూర్తి స్క్రిప్ట్ చదివించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఆయా పాత్రల గురించి ఆర్టిస్టు తనంతట తానే తెలుసుకుంటాడు. నేను అలాగే తెలుసుకునేవాణ్ణి. చిత్రం సెట్స్ మీదకి వెళ్లకముందే మొత్తం డైలాగ్స్ కంఠోపాఠం అయి ఉండేవి. సెట్స్ మీదకు వెళ్ళాక ఏ విధమైన కంగారు, హడావిడి, ఒడిదడుకులు లేకుండా నిర్మాణం జరిగేది. చిత్రం అనుకున్న దానికంటే గొప్పగా రూపొందేది. కేవి రెడ్డి గారి వద్ద ఆనాడు నేర్చుకున్న సంప్రదాయం ఆచరణలో పెడుతున్నాను. ఇప్పుడు నేను నా చిత్రంలో ఆర్టిస్టులకు కథ చెప్పను, స్క్రిప్ట్ చేతికిచ్చి చదువుకోమంటాను. సెట్స్ మీదకు వచ్చాక ఇతర విషయాల గురించి ఆలోచన గాని చర్చ గాని జరిగితే సహించను. ఎంతటి ముఖ్యమైన విషయాలైనా గాని సెట్స్ బయటే. సెట్స్ మీదకి వెళ్ళాక కేవలం నటన గురించి, పాత్ర స్వభావం గురించి మాత్రమే ఆలోచించాలి అంటాను. నాకు ఏ విధమైన నటన కావాలో ముందుగానే చెప్తాను. నాకు కావలసిన ఎఫెక్ట్స్ రాబట్టుకుంటాను అంటూ చెప్పారు రామారావు గారు. 1954లోనే ఎన్టీఆర్ నటించిన మరొక చిత్రం ఇద్దరు పెళ్ళాలు. ఇద్దరు పెళ్ళాలు చిత్రంలో ఓ పాటలో తొలిసారిగా కృష్ణుడి వేషంలో కనిపించారు ఎన్టీఆర్. అప్పటికి ఆయనకు 30 సంవత్సరాలు. అప్పటి నుంచి 56 ఏళ్ల వయసులో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అంటే 1979లో విడుదలైన చిత్రం దాకా 27 ఏళ్ల వ్యవధిలో కృష్ణుడి పాత్రని దాదాపు 30 చిత్రాల్లో పోషించడం, జనాన్ని మెప్పించడం అన్నది నిజంగానే ఓ చరిత్ర. ఎందుకంటే తెరపై కృష్ణుడి వయసు పెరగడం ఉండదు, మనోహర రూపం ఏమాత్రం వన్నె తరగదు. కానీ పాత్రను పోషించిన ఎన్టీఆర్ వయసు మాత్రం పెరుగుతూ వచ్చింది. పెరిగే వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పులకు అతీతంగా ఎన్టీఆర్ కృష్ణుడి వేషం కట్టి జనాన్ని మెప్పించడం ఆయనకే చెల్లింది. అదీకాక ప్రపంచ సినీ చరిత్రలో అలా ఒకే పాత్రను అన్నేళ్ల పాటు చేసిన నటుడు ఇంకెవ్వరూ లేరు. చెన్నై త్యాగరాజ నగర్లో బుజుల్లా రోడ్లో లక్ష్మీ నిలయం మన ఎన్టీఆర్ నివాసం. అందరికీ 6 గంటలకు తెల్లవారితే లక్ష్మీ నిలయంలో 3 గంటలకే భళ్ళున తెల్లవారుతుంది. లక్ష్మీ నిలయం ప్రాంగణం లోపల ఎన్టీఆర్ పచార్లు చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక అంబాసిడర్ కారు వస్తుంది. ఆ కారులోంచి వాహిని వారి పహిల్వాన్ దిగుతాడు. ఈ పహిల్వాన్ కేవలం 3 గురికే మసాజ్ చేస్తాడు. ముందు ఎన్టీఆర్కి, తరువాత త్రివిక్రమరావుకి, ఆ తర్వాత నాగిరెడ్డి గారికి. ఇంతే ఆయన డ్యూటీ. కండలు తిరిగిన శరీరం, రాజరికపుట అలవాట్లను తలపింపచేసే టర్బన్, చేతిలో ములుకర్ర, చూడ్డానికి వింతగా ఉండేవాడు, చూడాలనిపించేలా ఉండేవాడు. రామారావు గారు గొచ్చి కట్టుకుని పడుకుంటే గుర్రాలకు పట్టే స్కార్ఫ్ ఆయిల్తో మసాజ్ చేసేవాడు. పహీల్వాన్ గారి చెయ్యి పడిందంటే ఒళ్లంతా మువ్వలా అయిపోవలసిందే. తరువాత అభ్యంగన స్నానం, ధవళ వస్త్రధారణ, ఎన్టీఆర్ దర్బార్లో ఉచితాసనాన్ని అలంకరించడం, 1 లీటరు బాదం, పిస్తా, కుంకుమ పువ్వు కలిపిన పాలు సేవించాక కథా చర్చలో ఎన్టీఆర్ పాల్గొనేవారు. ఎన్టీఆర్ గురించి చాలా మందికి తెలియని విశేషమైన గుణం ఒకటి ఉంది. ఆయన దేన్ని పట్టించుకున్నట్టు ఉంటారు, కానీ ప్రతి అంశాన్ని మైక్రోస్కోపిక్ లెన్స్ లో చూస్తారు. సమయ పాలన ఆయనకు ఆరో ప్రాణం. 4:30కి కలుద్దాం బ్రదర్ అంటే ఆ సమయానికి ఆయన కుర్చీలో సిద్ధంగా ఉంటారు. సంబంధిత సమాచారంతో కలుసుకోవాల్సిందే. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. పంక్చువాలిటీకి ప్రాణమిస్తారు ఎన్టీఆర్. ఆయనకి మంచి ధారణాశక్తి ఉంది. కిందటి రోజున ఏ సందర్భంలో చర్చ ఆగిపోయిందో సరిగ్గా అక్కడి నుంచే చర్చ ప్రారంభించేవారు. ఆయన సునిశిత పరిశీలన గురించి ఓ విషయాన్ని చెప్పాలి. ఆ విషయాన్ని చెప్పే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే.
బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే.
ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే.
ఎందుకే రాధా ఈ
అందరిది గోవిందుడు అందరి వాడేలే. గోవిని పిలుపును వింటే ఉల్లము తల్లున పొంగదటే,
పిల్లన గోవిని పిలుపును వింటే ఉల్లము తల్లున పొంగదటే,
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే,
రాగములో అనురాగము చిందిన జగమే
వనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే,
క్రీడల రమణుని కాంచిన ఆశలు మోసులు వేయవటే,
ఎందుకే రాధా ఈ సున్న సూయలు అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే.
ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమంలో మీ పద్మిని మీకు మన ఎన్టీఆర్ గారిని గురించిన ఆసక్తికరమైన విశేషాలని చెప్పేస్తుంది కదండి. మరి ఎన్టీఆర్ గారి సునిశిత పరిశీలన శక్తి గురించిన ఒక విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్ కి వెళ్తాడు. మందు తాగుతూ ఉంటారు అందరూ. ఇంతలో ప్రతి నాయకుడు కనిపిస్తాడు. ఈ సన్నివేశానికి ఆయన పక్కనే పెన్సిల్తో హీరో ఫ్రెండ్స్ మందు తాగవచ్చును, హీరో మందు తాగుతున్నట్టు నటించి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజులో పారబోయేవలను అని ముత్యాల్లాంటి అక్షరాలతో సున్నితంగా సవరించుకుని రాసేవారు. కథలో హీరోతో సమానంగా ప్రతి నాయకుడిని స్వీకరించేవారు. విలన్ అని రాస్తే ప్రతి నాయకుడు అని సరిదిద్దేవారు. హీరో అనేవాడు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేవారట మన ఎన్టీఆర్. ఖచ్చితంగా ఇది నిజమండి. ఎందుకంటే సమాజంలో ఉన్న యువత అందరూ మన హీరోల్ని అనుకరిస్తారు. అందుకని హీరో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇందుకు విభిన్నంగా నేడు జులాయి, పోకిరి ఇలాంటి సినిమాల్లో హీరోని ప్రతి నాయకుడి పాత్రలో చిత్రీకరించడం చూస్తున్నాం. మిస్సమ్మ, మిస్సమ్మ సినిమా గురించి నెమలి కన్ను అనే బ్లాగ్ లో రాసిన విశేషాల్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొన్ని కథలు విన్నా చదివినా ఎల్లకాలం గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని సినిమాలు కూడా అంతే. మరికొన్ని సినిమాలు కాలానికి అతీతంగా అందరికీ నచ్చుతాయి. అంటే 50 ఏళ్ల క్రితం తీసిన సినిమా ప్రస్తుతం చూసినా మళ్లీ ఆకట్టుకుంటుంది, విసుగు పుట్టించదు, కుర్చీకి కట్టిపడేస్తుంది, చూసిన చిత్రమైనా చివరి వరకు చూసేలా చేస్తుంది, హాలు నుండి బయటకొచ్చినా మనల్ని వెంటాడుతుంది, 2-3 రోజులు మనతో ఉండిపోతుంది, కొంతకాలం తర్వాత మళ్లీ చూసినా అదే అనుభూతి కలుగుతుంది. అటువంటి చిత్రాలనే సినీ భాషలో క్లాసిక్స్ లేదా ఆణిముత్యాలు అంటారు. దీర్ఘాయువు ఈ ఆణిముత్యాల ముఖ్య లక్షణం. తెలుగు చిత్రసీమ మణిహారంలో అటువంటి క్లాసిక్స్ లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఈ సినిమాలో దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రలు పోషించారు. ఆద్యంతం హాయిగా సాగిపోయే ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకోవడమే కాక తెలుగు వారి మదిలో మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఈ సినిమాలో అక్కినేని డిటెక్టివ్ పాత్రలో హాస్యం పండించారు. మిస్సమ్మలో తాను చేసిన పాత్ర గురించి అక్కినేని ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు. అవకాశాల కోసం ఎవరిని అడగని అక్కినేని డిటెక్టివ్ పాత్ర నేను చేస్తానని అడిగి మరీ చేశారట. తన కెరీర్లో అడిగి వేసిన పాత్ర ఇదొక్కటేనని అక్కినేని స్వయంగా వెల్లడించారు. అయితే దీని వెనక కారణముందని ఆయన చెప్పారు. దేవదాస్ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక ఆయనకు అన్ని విషాద పాత్రలే వచ్చాయట. దీంతో ట్రాజెడీ కింగ్ ముద్ర పడిపోతుందని భావించిన ఏఎన్ఆర్ రూట్ మార్చారు. డిటెక్టివ్ పాత్ర నేను చేస్తానంటూ చక్రపాణి గారిని స్వయంగా అడిగి మరీ చేశానని అక్కినేని వెల్లడించారు. డబ్బులకు అమ్ముడై తాను చిన్న పాత్ర చేశానని అప్పట్లో అంతా అనుకున్నారని, అమ్ముడుపోయి చేసిన పాత్ర కాదని అడిగి చేసిన పాత్ర అని ఆయన వివరణ ఇచ్చారు. అయితే డిటెక్టివ్ పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగం అనే కథా వస్తువుని ఎన్నుకుని అది సందర్భోచితంగా పాత్రోచితంగా నిర్ధారించబడడం ఈ సినిమాలో కనబడుతుంది. అది అతి సహజంగా ఉంటుంది. ఈ నిరుద్యోగ సమస్యే రెండు వేర్వేరు మతస్థులైన నాయికా నాయకుల్ని కలుపుతుంది. జీవనాధారం కోసం ఇద్దరూ తమ మతాల్ని అభిమతాల్ని పక్కన పెట్టి కలిసి జీవించేలా పురికొల్పుతుంది. ఇద్దరినీ ఒక దారికి తెస్తుంది. ఈ కథా వస్తువు ఆధారంగా మిగతా కథ నడుస్తుంది. కొత్త కొత్త సమస్యలు చిన్న పెద్ద అన్ని రకాలవి సృష్టించబడతాయి. అవన్నీ కథలోని పాత్రలు ఎలా పరిష్కరించబడతాయో చివరకు కానీ తెలీదు. అప్పాపురం జమీందారు పెద్ద కూతురు మహాలక్ష్మి తిరునాళ్లలో తప్పిపోతుంది. తప్పిపోయిన పిల్ల పేరిట ఓ స్కూల్ నడుపుతూ ఉంటారా ఆయన. ఆ స్కూల్లో చదువు చెప్పడానికి ఓ పంతులమ్మ పంతులయ్య కావాలని, వాళ్ళిద్దరూ భార్యాభర్తలై ఉండాలని, అందులో పంతులమ్మకి సంగీతం కూడా వచ్చి ఉండాలన్న నియమాలతో ఓ పేపరు ప్రకటన ఇస్తారు. నిరుద్యోగ సమస్యతో నిండిన ఓ వ్యక్తి అంటే మన ఎన్టీ రామారావు గారు, అప్పుల బాధలతో సతాయింపబడే క్రిస్టియన్ మతస్థురాలైన మరో అమ్మాయి మిస్ మేరీగా పిలువబడే మన సావిత్రి గారు అన్నమాట, ఇద్దరూ కలిసి డబ్బు కోసం మొగుడు పెళ్లాలుగా నటించడానికి సిద్ధపడి ఆ ఉద్యోగాలకి అప్లై చేస్తారు. ఆ అమ్మాయి ఏమో పక్కా క్రిస్టియన్, ఇతనేమో హిందువు. మిస్ మేరీ ముందుగా ఈ ప్రతిపాదనకి ఒప్పుకోదు. తన చదువు కోసం తండ్రి చేసిన అప్పు తీర్చమని మేరీ బంధువు సతాయిస్తాడు, లేదా మేరీని పెళ్లి చేసుకోమని నిర్బంధిస్తాడు. 2 నెలల్లో తీసుకున్న అప్పు అతని మొహాన కొడదామని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు చేసిన ప్రతిపాదనకు మేరీ సరే అంటుంది. తమతో పాటే పని పాట లేక బిచ్చగాడి వేషంలో ప్రజల్ని మోసం చేసే దేవయ్యని తీసుకువెళ్తారు. అక్కడ అప్పాపురం జమీందారుకి సీత అనే ఓ గారాల పట్టి ఉంటుంది. మన జమీందారండి. ఆ జమీందారు మేనల్లుడు డిటెక్టివ్ రాజు అప్పాపురం స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉంటాడు. తప్పిపోయిన జమీందారు మొదటి కూతురు మహాలక్ష్మిని ఎలాగైనా పట్టి తన ప్రతిభ అందరూ గుర్తించేలా చేయాలన్న కోరిక ఈ డిటెక్టివ్ రాజుది. స్కూల్ సరిగ్గా నడవడం లేదని అతన్ని తీసేసి పేపర్లో ప్రకటనిస్తాడు జమీందారు. ఆ ఉద్యోగాలకే ఎన్టీ రామారావు మిస్ మేరీ వస్తారు. ఈ అప్పాపురం జమీందారు హిందూ సంప్రదాయాల మధ్య ఇమడలేని ఆమె 1000 అబద్ధాలు చెప్పి ఉద్యోగం నిలుపుకోవాలని ప్రయత్నించే అతను, తప్పిపోయిన మహాలక్ష్మిని వెతుకుదామని వేరే ప్లాన్లు వేసే జమీందారు బావమరిది డిటెక్టివ్ రాజు, పంతులయ్యకి పంతులమ్మకి తలనొప్పిలా తయారైన జమీందారు గారాల 2వ కూతురు, సహాయానికొచ్చి అందరి దగ్గర డబ్బులు కొట్టి పబ్బం గడుపుకునే జిత్తులు మారే దేవయ్య, ఇలా రకరకాల పాత్రల మధ్య సర్వజన రంజకంగా నడిచే కథే ఈ మిస్సమ్మ. ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ విధానం ఏమిటో మీకు చెప్పే ముందర ఒక చిన్న విరామం తీసుకుందాం. మిస్సమ్మ చిత్రంలోని ఒక మంచి పాటని వినేద్దాం.
కిటాదు కొమ్మను మిఠాయి పొట్టం చేతి కందదే గురుడా, వాటను చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, వాటను చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా. ఓయ్ కిటాదు కొమ్మను, పక్కను మెలిగే చక్కని చుక్కకు తక్కిలి గింతాలేదే గురుడా, ఆ పక్కను మెలిగే చక్కని చుక్కకు తక్కిలి గింతాలేదే గురుడా, కంచు మోతగా కనకం మోగదు నిదానిల్సదా నరుడా, కంచు మోతగా కనకం మోగదు నిదానిల్సదా నరుడా, వాటను చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా. పోయి కాదు కొమ్మను, తూకం కన్నెందుకున్నదే గురుడా. పండంటి పిల్లకు పసుపుకం కన్నెందుకున్నదే గురుడా. దేవుడు చేసిన లోపాన్ని నీవు తిద్దుకురారా నరుడా. దేవుడు చేసిన లోపాన్ని నీవు తిద్దుకురారా నరుడా. కొద్దిగా హద్దు మీరరా నరుడా. కితాదు కొమ్మను మిఠాయి పొట్టం చేతి కందదే గురుడా. వాటం చూసి పడుపు చేసి వంచర కొమ్మను నరుడా. పోయి కితాదు కొమ్మను శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా. విధవలందరికీ శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా. అవతారం నీదందుకోసమే, అవతారం నీదందుకోసమే ఆరంభించర నరుడా. వాటం పడుపు చేసి వంచర కొమ్మను నరుడా. పోయి కిటాదు కొమ్మను, కిటాదు కొమ్మను మిఠాయి పొట్లం చేసి కందదేం గురుడా. వాటం చూసి పడుపు చేసి వంచర కొమ్మను నరుడా. పోయి కిటాదు కొమ్మను.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. మన ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే విధానం చిత్రంగా ఉంటుంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక యూనిట్ ని పిలిచి కవి గారి చేత చదివి వినిపించేవారు. వారి స్పందనను నిశితంగా పరిశీలించేవారు. ఒకరికి తెలియకుండా మరొకరి అభిప్రాయాలను కూడా సేకరించేవారు. ఆ స్క్రిప్ట్ తృప్తిగా అనిపిస్తే పక్కన పెట్టేవారు. మళ్ళీ 6 మాసాల తర్వాత మరో షూటింగ్ అప్పుడు కూడా అదే స్పందన, అదే ఆనందం యూనిట్ బృందం వ్యక్తపరిస్తే అప్పుడు ఆ స్క్రిప్ట్ని చిన్నాయనకిచ్చి చదివి బైండ్ చేయమనేవారు. చిన్నాయన అంటే త్రివిక్రమ్ రావు గారు. ఎన్టీఆర్ ఇంట్లో ఆడిటర్ ప్రత్యేకించి ఉండేవారు కాదుట. ఫైల్స్, ప్యాడ్స్, పేపర్స్, బైండ్ బుక్స్ అన్నీ స్వయంగా త్రివిక్రమరావు గారే తయారు చేసేవారు. వారు వాడుతున్న సిరా సైతం చిన్నాయన స్వయంగా కరక్కాయ రంగు సిరా తయారు చేసి సీసాల నిండా నింపినదే. వైలెట్ కలర్ ఇంక్ని ఎన్టీఆర్ వాడేవారు. ఒకసారి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చి, అయ్యా రూల్స్ మారాయి, మీరు ఆ సిరాతో చెక్కులు రాస్తే స్వీకరించలేము అంటూ సవినయంగా మనవి చేశారట. స్వీకరించకపోతే సెలవు తీసుకోండి, మరో బ్యాంకు వారికి అవకాశం కల్పిస్తాం అన్నారట మన ఎన్టీఆర్. చేసేది లేక నందమూరి సోదరులకు మినహాయింపునిచ్చారు బ్యాంకు వాళ్ళు. 5:30 గంటలకు మేకప్ మెన్ పీతాంబరం లేదా ఆయన సహాయకుడు ముత్తు వచ్చేవాడు. కాస్ట్యూమర్ మోకా రామారావు, ఆయన అసిస్టెంట్ బాబురావు, డ్రైవర్ కృష్ణ అంతా సిద్ధంగా ఉండేవారు. మేకప్ని ఓ పవిత్రమైన కార్యంగా భావించేవారు మన ఎన్టీఆర్. బొట్టు పెట్టగానే ఆ నటరాజస్వామిని తలుచుకుంటూ మౌనంగా ధ్యానముద్రలో ఉండిపోయేవారు. పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు ఏ పాత్రలు వేసినా మధ్య మాంసాలకు దూరంగా ఉండేవారు. మేకప్ వేసుకున్నది మొదలు షూటింగ్ ప్యాకప్ చెప్పే వరకు అలంకారం తీసేవారు కాదు. ఆ బరువుని మోసి తీరాల్సిందే. ఎన్టీఆర్ గారు 55లో నటించిన మరొక చిత్రం విజయ గౌరి. ఇది కృష్ణ పిక్చర్స్ అనే బ్యానర్ మీద విడుదలైంది. దీనికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి రామనాథన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు మరియు రామమూర్తి గారు అందించారు. సముద్రాల జూనియర్ గారు ఈ సినిమాకు పాటల్ని రాశారు. ఇందులో రామారావు గారు, రేలంగి గారు, గుమ్మడి గారు, నంబియార్ గారు, లలిత, పద్మిని, రాగిణి, బాలసరస్వతి గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రంలో అనేక ఆసక్తికరమైన పాటలున్నాయి. శివకామరంజని, జనని, పాపభంజని, కృపాకరి, ప్రేమించుటే ప్రమాదమా, ప్రేమ ఫలమే ఖేదమా, మారాజు పూజకు రోజాలు తెచ్చి తిని మోజు తీరా ఇవ్వాలంటే వంటి పాటలు అందరి మన్ననలు అందుకున్నాయి. ప్రతిరోజు ఒక 1/2 గంట సమయం నిర్మాతల కోసం కేటాయించేవారు మన ఎన్టీఆర్. నిర్మాతల యోగక్షేమాల్ని అడిగి తెలుసుకునేవారు. ఆయన తరచూ ఇలా అంటుండేవారు, బ్రదర్, ఈ లోకంలో ఎవడూ చెడ్డ తెలివితేటలు ఎక్కువై చెడడు, అమాయకుడు నిజాయితీపరుడు ఎప్పుడూ చెడిపోలేదు, చేసిన తప్పులు తిద్దుకోవడం గొప్పతనం, అటువంటి వారికే నా దగ్గర చోటు అనేవారు. తిరుపతి వెళ్ళొచ్చిన టూరిస్టు బస్సులన్నీ ఎన్టీఆర్ ఇంటి ముందే ఆగేవి. ఒక 10 బస్సులు పోగయ్యాక బయటికి వచ్చి అందర్నీ ప్రేమగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అభిమానులకు తనివి తీరేలా మాట్లాడేవారు. రైతులు వస్తే నాట్లు వేసింది మొదలు కోతల వరకు సమాచారాన్ని అడిగి తెలుసుకునేవారు. వ్యవసాయం దిగుబడి మీద మంచి అవగాహన ఉండేది మన ఎన్టీఆర్ గారికి. 8:30 షూటింగ్కి బయలుదేరేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండేవారు. ఆయన బయటికి వచ్చినప్పుడు వాకిలికి ఇరువైపులా సింహాలు, మధ్యలో మన ఎన్టీఆర్ రారాజులా కనిపించేవారు. బసవతారకమ్మగారు ఎదురొచ్చేవారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకునే చిత్రకారులు పుండరీకాక్షయ్య, బలరామయ్యలు ఎస్కార్ట్లుగా ఉండేవారు. ఎన్టీఆర్ బావమరిది రుక్యాంధరావు ఆఘమేఘాల మీద ఎన్టీఆర్ ఆదేశాల్ని అమలు చేసేవాడు. ఎన్టీఆర్ దగ్గర ఏ వ్యవహారమైనా క్రియ ప్రధానంగా ఉండి తీరాలి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. సెట్లో ఎన్టీఆర్ పనిచేసే విధానం నేటి తరానికి ఆదర్శం. ఫ్లోర్లో అడుగుపెట్టింది మొదలు లంచ్ బ్రేక్ వరకు తనూ కూర్చోడు, యూనిట్లో ఎవరిని కూర్చొనివ్వడు. పని పని పని, ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయికి నటీనటులు, సాంకేతిక నిపుణులు జవాబుదారీగా ఉండాలన్నది ఆయన సంకల్పం. ఆయన ఎంత కమిట్మెంట్తో ఉండేవారంటే, సర్కస్ రాముడు చిత్రం షూటింగ్ బెంగళూరు ప్యాలెస్లో జరుగుతోంది, అమావాస్యకి పున్నమికి రేగిందంటే మావో, పంబ రేగిందంటే మావో అనే వేటూరి పాట మహదేవన్ సంగీతం, చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణ ఎన్టీఆర్ రావు గోపాలరావు గార్ల మీద జరుగుతోంది. 4:00 ఫైట్, 1:00 సీన్స్ చేసి పాటను 12:00 ప్రారంభించారు. బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. మధ్యలో ఎన్టీఆర్ ప్యాంట్ చిరిగింది, అయినా పట్టించుకోలేదు. అలాగే షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత లంచ్ చేసి బయలుదేరారు. అది ఎన్టీఆర్ అంకితభావం. 55 జూలైలో వచ్చిన ఎన్టీఆర్ మరొక సినిమా చెరపకురా చెడేవు. ఈ సినిమాకి దర్శకత్వం కొడేలమూడి భాస్కర్ రావు గారు వహించారు. ఇందులో నందమూరి తారక రామారావు గారు, జానకి గారు, అమర్నాథ్ గారు, లక్ష్మీరాజ్యం, రేలంగి గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సమకూర్చగా భాస్కర్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మళ్ళీ సాయంత్రం మన ఎన్టీఆర్ గారు ఇంటికి రాగానే మళ్ళీ స్నానపానాదులు ముగించి మళ్ళీ దర్బార్లో కూర్చుంటారు. వరుసగా ప్రొడ్యూసర్ బాగోగులు, కొత్త సినిమాకు సంబంధించిన కథలు, మధ్య మధ్యలో వేడివేడి పకోడీలు, వేరుశెనక్కాయలు, పప్పు, బెల్లం, స్వీట్లు, అయితే తిరుపతి కళ్యాణం లడ్డు, తిరుపతి జిలేబీ, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, బందర్ లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, అన్నీ స్పెషల్ ఐటమ్స్ చోటు చేసుకునేవి. కేవలం ఎన్టీఆర్ని ఆశ్రయించుకుని కొంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండేవారు. వారి స్థితిగతులను తెలుసుకుని అక్కడికక్కడే వారి సమస్యను పరిష్కారం చూపించేవారు. ప్రబంధ కవులందరినీ చదివారు మన ఎన్టీఆర్. సమకాలీన సాహిత్యం మీద ఆయనకు మంచి పట్టు ఉండేది. పోతన గురించి ఎంత అనర్గళంగా మాట్లాడగలరో, శ్రీశ్రీ గురించి అంతే సున్నితంగా చెప్పగలరు. ఎన్టీఆర్ పాత్రలను చదివి నెమరు వేసుకోవడం కాకుండా ఆ పాత్రలను పరిశోధన చేసి ఇలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అని రీసెర్చ్ చేసి అప్పుడు ఆయా పాత్రల్ని ఆవిష్కరించేవారు. ఎన్టీఆర్ గారిది కేవీ రెడ్డి గారి స్కూలు. కేవీ రెడ్డి గారి మీద ఆయనకు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఒకరోజున రెడ్డి గారు వచ్చి నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని అడిగారట. ఎన్టీఆర్ తన కళ్ళను తనే నమ్మలేకపోయారు. వాళ్ళబ్బాయి అమెరికాలో చదువుతున్నారు, ఆ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలప్పా, ఊరికే చేయనవసరం లేదు, నేనే నీకు సినిమా చేసి పెడతాను అన్నారట కేవీ రెడ్డి గారు. అంతటి ఆత్మాభిమానం కల వ్యక్తి కేవీ రెడ్డి గారు. సినిమా సంగతి తర్వాత చూద్దాం, ముందు బాబు అమెరికా ఏర్పాటు తమ్ముడు చూస్తాడు, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఆ ఏర్పాట్లు చూడమని తన తమ్ముడికి చెప్పారట. అందుకుగాను కేవీ రెడ్డి గారికి శ్రీకృష్ణ సత్య అనే చిత్రం దర్శకత్వ బాధ్యతల్ని మన ఎన్టీఆర్ అప్పగించారు. గురు శిష్యుల మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉంది. అలాగే ఘంటసాల మాస్టర్ విషయంలోనూ నందమూరి సోదరులు ఉదార స్వభావాన్ని చూపించి పారితోషికం పెంచారు. నిలయ విద్వాంసులుగా టీవీ రాజు, పెండ్యాల రాజేశ్వరరావు గారు, విజయ కృష్ణమూర్తి గారు, జోసఫ్ కృష్ణ, బి గోపాల, సముద్రాల సీనియర్, జూనియర్ డివి నరసరాజు గారు, యోగానంద కమలాకర్, ఇటువంటి దిగ్గజాలందరూ పనిచేస్తూ ఉండేవారు. నటన విలువ, నర్తనం విలువ, సినిమా జీవితం విలువ, అభిమానుల విలువ తెలిసి మసలుకున్న నటయోగి ఎన్టీ రామారావు గారు. ఆయన జీవన పయనంలో ఎదురైన అద్భుతాలన్నీ, అనితర సాధ్యమైన విజయాలన్నీ భావితరాలకి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. 55 ఆగస్టులో వచ్చిన ఎన్టీఆర్ గారి సినిమా కన్యాశుల్కం. మొదటి రిలీజ్లో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయిన సినిమా ఇది. తర్వాత పలుమార్లు విడుదలై 3 సార్లు 100 రోజులు ప్రదర్శితమైతే అది చరిత్ర కాక ఇంకేమవుతుంది. అలాంటి చరిత్ర గల ఏకైక తెలుగు చిత్రం కన్యాశుల్కం. ఈ రోజున వరకట్న దురాచారంలాగే ఆ రోజుల్లో కన్యాశుల్కం సమాజంలో తాండవించేది. డబ్బు కోసం కన్నవారే ముక్కు పచ్చలారని చిన్నారులను ముసలివాళ్లకిచ్చి కట్టపెట్టేవారు. ఇంట్లో అమ్మాయి ఉందంటే ఎంతకు అమ్మవచ్చునని లెక్కలు వేసుకునే దుష్ట సంప్రదాయాన్ని కళ్లారా చూసిన గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో ఆ దురాచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడుక భాషను సాహిత్యంలో ప్రవేశపెట్టి తెలుగు భాషను జనానికి మరింత దగ్గర చేసిన ఘనత కూడా ఈ నాటకానికే దక్కుతుంది. ఈ నాటకం తెలుగు నేల అంతటా జేజేలు అందుకుంది. ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి కన్యాశుల్కం అనే చిత్రాన్ని నిర్మించారు వినోద సంస్థ అధినేత డిఎల్. ఈ చిత్రానికి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్యాశుల్కం నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలిడైలాగ్ సాయంత్రమయ్యింది అన్నది, చివరి డైలాగ్ డామిట్ కథ అర్థంగా తిరిగింది అనేది. ఈ రెండు గిరీశన్ నోట వెలువడతాయి. ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి. నాటకంలో ఒక్కో పాత్ర ప్రవేశిస్తుంటే ఆ పాత్ర డైలాగులు జనాలే వల్లించేవారు. అంతలా పేరొందిన ఆ నాటకాన్ని సినిమా కోసం కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఆ విషయాన్ని టైటిల్స్కు ముందే నిర్మాత విన్నవించుకున్నారు. అయినప్పటికీ కన్యాశుల్కాన్ని చెడగొట్టారని, బాల్య వివాహం వల్ల వితంతువులైన వారిని మోసం చేసే గిరీశం పాత్రను ఎన్టీఆర్ కోసం మార్పు చేసి చివర్లో మంచివాడిగా చూపించారని నాటకాభిమానులు కినుకవహించారు. మొదట్లో ఆ సినిమా విడుదలైనప్పుడు ఆ అభిమానులు పెదవి విరిచారు. నాటకమే బాగుందన్నారు. దాంతో డిఎల్ ఆశించిన స్థాయిలో కన్యాశుల్కం ఆకట్టుకోలేకపోయింది. కన్యాశుల్కం చిత్రంలో నటించిన వారంతా హేమాహేమీలే. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్, మధురవాణిగా సావిత్రి, బుచ్చమ్మగా జానకి, రామప్ప పంతులుగా సిఎస్ఆర్, అగ్నిహోత్రావధానులుగా వి రామన్న పంతులు, పూటకూళ్ళమ్మగా ఛాయాదేవి నటించగా గుమ్మడి, వంగర, పద్మనాభం, గోవిందరాజులు, సుబ్బారావు, సూర్యకాంతం, హేమలత ఇతర పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు రక్తి కట్టించారు. సందర్భానుసారంగా గురజాడ రాసిన పూర్ణమ్మ కథను ఇందులో చక్కగా ఉపయోగించుకున్నారు. అలాగే బసవరాజు రాసిన నాగుల చవితి పాట కూడా ఆకట్టుకుంది. మధుర గాయకుడు ఘంటసాల గారు ఈ పాటలకి స్వరకల్పన చేశారు. ఈ సినిమాకు సదాశివ బ్రహ్మం గారు సంభాషణలు రాశారు. సరసుడా దరిచేరరా అనే పాటను కూడా సదాశివ బ్రహ్మం గారు పలికించారు. శ్రీశ్రీ రాసిన ఆనందం అర్ణవమైతే అనే కవితనే పాటగా ఈ చిత్రంలో మలుచుకున్నారు. అలాగే దేవులపల్లి గారు రాసిన చేదామురారే కళ్యాణం పాట కూడా ఆకట్టుకుంది. గిరీశంపై చిత్రీకరించిన చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పాటను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారు. అలా అందరూ లబ్ధ ప్రతిష్ఠులైన కవుల కళల నుంచి జాలువారిన గీతాలు కన్యాశుల్కం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. చేదామురారే కళ్యాణం అంటూ సాగే బొమ్మల పెళ్లి పాటలో బాలనటిగా శారద నటించడం విశేషం. 1983లో 50 సంయుక్త వారాలు చూసిన కన్యాశుల్కం గొప్ప చరిత్రని సృష్టించింది. ఈ చిత్రంపై ఎన్ని విమర్శలున్నా ఒక్కసారైనా ఈ సినిమాను చూడాలని భావించిన వారు ఈ సినిమాను చూశారు. అలా అర్ధశత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం పర్లేదు, బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో సరిగ్గా కన్యాశుల్కం విడుదలైన 56 రోజులకు ఎన్టీఆర్ నటించిన జానపద చిత్రం జయసింహ విడుదలై అఖండ విజయం సాధించింది. ఆ చిత్రం ఘన విజయం మాటున కన్యాశుల్కం మరుగున పడిపోయింది. అలా మొదటి రిలీజ్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తర్వాత 28 ఏళ్లకు 1983లో ఈ చిత్రం హైదరాబాద్ లో విడుదలైంది. సంధ్య 70mm లో హృదయం ఆటలతోనూ వేరే థియేటర్లలో 3 ఆటలతోనూ ప్రదర్శితమైంది. సంధ్యలో ఏకధాటిగా 130 రోజులకు పైగా ఆడింది. అన్ని రోజులు ఇతర థియేటర్లలో షిఫ్ట్ల మీద 3 ఆటలతో ఆడుతూనే ఉంది. షిఫ్ట్తోనే 175 రోజులు ప్రదర్శితమైంది. అలా 50 సంయుక్త వారాలు జరుపుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది కన్యాశుల్కం. ఈ చిత్రం 1986లో విడుదలైనప్పుడు విజయవాడ విజయా టాకీస్ లోను, గుంటూరు రాధాకృష్ణలోను 100 రోజులు ప్రదర్శితమైంది. ఆ తర్వాత గురజాడ కన్యాశుల్కం శతవతంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఈ చిత్రం 1993లో మరొక్క మారు విడుదలైంది. అప్పుడు హైదరాబాద్ లో ఇంకొకసారి ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలా రిపీట్స్ లోను 3 సార్లు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే మరొకటి కానరాదు. మొదటి రిలీజ్ లో అంతటి ఆదరణ పొందని ఈ సినిమా రిపీట్ రన్ తో విశేషాదరణ పొందడానికి ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించడమే కారణమని వేరే చెప్పాలా? స్టార్ హీరోగా ఎంతో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గిరీశం వంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అంగీకరించడం ఎంతో సాహసం. ఆషాఢభూతి వంటి ఆ పాత్రను అనితర సాధ్యంగా పోషించి ఆకట్టుకోవడం విశేషమే. గిరీశం పాత్రకు మొదట ఏఎన్ఆర్ ను అనుకున్నారని కథలు వినిపించాయి, కానీ అవన్నీ అవాస్తవం. నిర్మాత డిఎల్ మొదటి నుంచి ఎన్టీఆర్ ను వైవిధ్యంగా చూపించాలని తపన పడేవారు. ఆయన నిర్మించిన దేవదాసులో తొలత ఎన్టీఆర్ నే అనుకున్నారు. ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కుదరలేదు. దాంతో ఎన్టీఆర్ ది కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమా తీయాలని డిఎల్ మొదటి నుంచి అనుకుంటూ ఉన్నారు. అందుకే కన్యాశుల్కంలో తొలి నుంచి గిరీశంగా ఎంచుకున్నారు ఆయన. డిఎల్ కోరుకున్నట్టుగానే కన్యాశుల్కంలో ఎన్టీఆర్ గిరీశం పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అలా కన్యాశుల్కం జనాన్ని రంజింపు చేసింది. 60 ఏళ్లు పైనే ఇప్పటికి పూర్తి చేసుకుంది. ఇందులోని కథాంశం ఈనాటికి ఆనాటికి ఆకట్టుకుంటూ ఉండడం విశేషం. కన్యాశుల్కం చిత్రాన్ని గురించి మరిన్ని విశేషాలని వచ్చే వారం ఇదే సమయానికి తెలుసుకుందాం. అంతవరకు మీ పద్మిని మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం. జూలై 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The voice of India.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.